పంచాబ్దం బులవాడు. అంటే దీన్ని బట్టి అసలు ఆ వయస్సుకి ఎవరికైనా అసలు జ్ఞానం వస్తుందా? ఒకసారి 5 ఏళ్ల వయసుకి హరినామస్మరణ తెలిస్తే మాత్రం ఇంతంత సంభాషణ ఎవడు చేయగలుగుతాడు? పైగా తండ్రి నగున ఆపక్షంబు నిర్జించి ఎత్కించిద్ భీతియులేక విష్ణునహితుల్ కీర్తింపుచున్నాడు వల్దంచున్ చెప్పిన మానడంగమున పుత్రాకారతన్ వ్యాధి జన్మించన్ వీని వధించి రెండు ధనుజుల్ మీ పటుత్వంబులన్. తండ్రిని అటువంటి నా పక్షం విడిచిపెట్టి తండ్రి గారి పార్టీ విడిచిపెట్టి వేరే పక్షంలో చేరుతాడా? ఇంత కూడా భయం లేదు. పైగా ఒరే ఈ విష్ణు వల్ల మనం ఎన్నో కష్టాలు పొందామురా బాబు అంటే వినిపించుకోకుండా మనకి ఎంతో కాలం నుంచి ద్రోహం చేసి మన రాక్షసులందరినీ సంహరిస్తున్నాడు అని చెబుతున్నా వినిపించుకోకుండా అతన్ని పొగుడుతున్నాడు, కీర్తిస్తున్నాడు, పూజిస్తున్నాడు, అక్కడికి తింటున్నా కూడా ఆయన్నే తలుచుకుంటున్నాడు. ఇటువంటి వాడిని క్షమించకూడదు. వీడు శరీరంలో రోగం పుట్టినట్టు పుట్టాడు, వ్యాధి జన్మించానన్నాడు అండోయ్. అప్పుడప్పుడు శరీరంలో పురుగులు పుడతాయి, కురుపులు పుడతాయి, సెగ్గడ్డలు వస్తాయి, క్యాన్సర్ వస్తుంది కాళ్ళలోనో చేతిలోనో కడుపులోనో. అలా శరీరంలో రోగం పుట్టినట్టుగా వీడు పుట్టాడు. రాక్షసులారా, ఏమాత్రం జాలి వహించక వీడిని తీసుకెళ్ళి కొళ్ళపొడిచి చంపినండి, మీ ప్రతాపమంతా ప్రదర్శించండి, ఇదిగో వీడు నా కుమారుడనే జాలి వద్దు, చంపేయండి వీడిని. అంగౌరాతములో చికిత్సకుడు దుష్టాంగంబు ఖండించి శేషాంగ శ్రేణికి రక్షసేయుక్రియ ఈ అగ్నున్ కులద్రోహి దుస్సంగున్ కేశవ పక్షపాతి అధముం చంపించి వీరవ్రతోత్తుంగఖ్యాతి జరించదన్ కులము నిర్దోషంబు కావించదన్. శరీరంలో ఒక అవయవం కుళ్ళిపోతే శస్త్రచికిత్స చేసేవాడు అంటే ఆపరేషన్ చేసే డాక్టర్ ఏం చేస్తాడు? కోసి దాన్ని తీసేస్తాడు. కాలు కుళ్ళిపోయింది అనుకోండి సెప్టిక్ అయితే ఏం చేస్తారు? కాలు తీసేస్తారు. వేలు కుళ్ళిపోతే వేలు తీసేస్తారు. పూర్వం శస్త్రచికిత్సకులు చాలామంది ఉండేవారు అండి. అంతెందుకండి? కాలు తెగిపోతే కుట్టేస్తే మళ్ళీ ఆ కాలు యథాతథంగా ఉండేదిట. యుద్ధరంగంలో అప్పుడప్పుడు కొంతమందికి వేళ్ళు ఊడిపోతే వేళ్ళు అతికించేసేవారు. పుత్తూరులో ఇప్పటికూడా అలా కట్లు కట్టేవాళ్ళు ఉన్నారు. అంత గొప్ప డాక్టర్లు ఉండేవారు. అవన్నీ పోయాయి కర్మ వల్ల. తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చి సర్వనాశనం చేసి పరిస్థారు ఈ దేశాన్ని. అంగవ్రాతంలో ఈ శరీరంలో ఎక్కడైనా ఒక అవయవం కుళ్ళిపోతే శస్త్రచికిత్సకుడు దాన్ని కోసి మిగతా శరీరాన్ని కాపాడతాడు. అది కొయ్యకపోతే ఒళ్ళంతా కుళ్ళిపోతుంది కదా, సెప్టిక్ అయిపోతుంది కదా. అలాగే వీడు మన వంశం అనే శరీరంలో ఒక కుళ్ళిపోయిన పదార్థం లాంటి వాడు. ఈ అవయవం పాడైపోయింది, దీన్ని కోసి అవతల పారేయాలి, లేదా ఈ రోగం మొత్తం మన కులానికి రాక్షసులందరికీ అంటుకుంటుంది. రేపటి రాక్షసులందరూ చెక్క భజన మొదలు పెడతారు, అందరూ హరినామస్మరణం చేస్తారు. కాబట్టి వీడిని చక్కగా చంపి ఈ చిక్కు తొలగించండి, తీసుకుపండనగానే భయంకరాకారులైన రాక్షసులు ఉబ్బి బొబ్బలు పెడుతూ కత్తులు కటార్లు సోలాలు గదలు ముద్గరాలు మొదలైనవి పుచ్చుకుని ఈ పిల్లవాడిని పట్టుకుపోయారు. ఇతడు బాలుడు, రాజుగారి కొడుకు, సుకుమారుడు అని ఏమాత్రం ఆలోచించకుండా రాజాజ్ఞని ధిక్కరించకుండా పరిపాలించడం మొదలుపెట్టారు. ఓ చోట పడుకోబెట్టి కత్తులతో పటాపటా కొట్టారు. అదేమి విచిత్రం, కత్తులతో కొడితే వాడి శరీరం ఎక్కడ ఇంత తెగలేదు, ఈ కత్తి ఇలా మల్లెపూల దండ కింద మీద పడేది. గదలతో కొట్టారు, గదలు విరిగాయి, వృధా అయిపోయింది వాళ్ళ ప్రయత్నం, ఏమీ అవ్వలేదు ఆయనకి. తీసుకెళ్ళి సముద్రంలో వారేశారు. సముద్రం నుంచి టిక్కన పైకి లేచి కూర్చున్నాడు. మనం గట్టిగా బీచ్కి వెడితే ఏం మళ్ళీ కనపట్టలేదు, ఎక్కడికి రీచ్ అవుతాడో తెలియదు. కానీ ఇక్కడ అలా కాదు, మళ్ళీ నీటిలోకి పైకి వచ్చి చిరునవ్వు నవ్వుతూ బయటకు వస్తున్నాడు. ఆయన హరినామస్మరణం విడిచిపెట్టడం లేదు. ఎన్ని ప్రయత్నములు చేసినా తండ్రి గారు చంపలేకపోయట. ఒక్కోసారి దిగ్గజాలు తెప్పించాడు. అష్ట దిగ్గజాలని ఈ భూమండలాన్ని మోస్తూ ఉంటాయి. ఐరావతం, సుప్రతీకం, కుముదం, వామనం, అంజనం, అభ్రమువు, కపిలము, ఈ ఏనుగులు 8 దిక్కుల్లో ఉండి భూమిని మోస్తూ ఉంటాయి. వీటిని అష్ట దిక్కు గజములు, అష్ట దిక్కుల్లో ఉండే గజాలు అన్నమాట. ఈ ఏనుగులు పిలిపించి తొక్కించాడు. ఒక్కోసారి పెద్ద అగ్నిగుండం, నిప్పుల గుండం ఏర్పాటు చేసి అందులో వేసేవాడు. ఆ నిప్పుల గుండం చల్లారిపోతుంది. సముద్రంలో వారేస్తే బయటకు వచ్చాడు. విషం పెట్టాడు, పాముల చేత కాటేయించాడు, కత్తులతో కొట్టించాడు, సోలాలతో పొడిచాడు, తిట్టాడు. వాడికి తపశ్శక్తి ఉంది కాబట్టి తపశ్శక్తితో శపించాడు. ఏం చేసినా పిల్లాడికి ఏం అవడం లేదు. ఒక్క క్షణకాలం వణికిపోయాట హిరణ్యకశిపుడు కూడా, హడిలిపోయాడు ఆయన కూడా. ఏకాంతంగా ఓ చోట కూర్చుని, ఏమి విచిత్రం ఇది, నా పరాక్రమం ముందు దేవతలు కూడా హడిలి పారిపోతారే, అటువంటిది ఒక బాలుణ్ణి, చిన్నపిల్లవాడిని ఏం చేయలేకపోతున్నాను, కన్న కొడుకుని ఏమీ చేయలేకపోతున్నాను, ఏమిటి కర్మ. ముంచితి ఆర్ధులను సముద్రంలో ఉంచాను, గదల మృత్తితి గదలతో నెత్తి మీద మొట్టించాను, శైల తటంబులందు ద్రుబ్బిల్చితి కొండ పైకి తీసుకెళ్ళి అక్కడి నుంచి కింద లోయల్లోకి తోసేశాను, కొండ చర్యల నుండి కిందకు తోయించాను, మీద శస్త్రరాజి పొడిపించితి శూలాలతో పొడిపించాను, కత్తులతో పొడిపించాను, రకరకాల పదునైన ఆయుధాలతో పొడిపించాను, మీద ఇభేంద్ర పంక్తి రొప్పించితి ఏనుగుల్ని తెప్పించి వాడి మీద ఎక్కించాను, తొక్కించాను, ధిక్కరించితి నోటికొచ్చినట్టు తిట్టాను, శపించితి శాపాలు పెట్టాను, పెక్కుపాట్ల నలయించితి చావడిదే మీ చిత్రము. ఇంకా ఎన్నో రకాల శిక్షలు వేశాను, అయినా చావటం లేదు. వీడెవడో మహావిరోధి, నా ప్రాణం తీయటానికి పుట్టాడు, మహాతపస్యాలు అయి ఉంటాడు, భగవద్భక్తుడు అయి ఉంటాడు, లేక విష్ణువే రూపంలో పుట్టిన చంపడానికి ప్రయత్నిస్తున్నాడా? ఈతడి మహామహిమ నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది, నన్ను మించిన శక్తి కలిగిన వాడేమో, వీడి వల్ల నాకు చావు తప్పదేమో అని దిగ్భ్రాంతికి గురైపోయాట. అది కనిపెట్టారు గురువులు, ఈ శుక్రాచార్య పుత్రులు. మహారాజా, మేము చెప్పే ఒక సలహా ఇప్పుడైనా వింటామంటే వెనకేం చేస్తాను, నా ప్రయత్నాలన్నీ వ్యర్థమయ్యాయి, కాబట్టి మీరేం చెబితే అది వింటాను చెప్పండి అన్నట్ట. ఈ పిల్లవాడికి ఏదో దెయ్యం పట్టినట్టుగా ఈ పిచ్చి భక్తి పట్టింది, ఇది తాత్కాలిక భక్తి. ప్రస్తుతం మా తండ్రి శుక్రాచార్యుడు మృత సంజీవన విద్య కోసం తపస్సుకు వెళ్ళాడు, అతడు వచ్చేలోపు వీడి కోసం నువ్వు కంగారు పడక మాకు అప్పగిస్తే మళ్ళీ ఇంకో ప్రయత్నం చేస్తాం. పిల్లవాడు తప్పు చేశాడని చంపుకుంటామా? మార్చడానికి ప్రయత్నించాలట, మన ప్రయత్నం చెయ్యాలి. శుక్రాచార్యులు వచ్చునంతకెతడు సుశ్రీయుతుండయ్యాడు. మేము ఈలోపు మళ్ళీ పాఠం చెబుతాం, ఈలోపు మా తండ్రి మీ గురువు శుక్రుడు తపస్సు పూర్తి చేసుకుని వస్తాడు, వీడు బాగుపడతాడు. మనం మార్చుకుందాం, మాకు ఆ నమ్మకం ఉన్నది. నువ్వు కనుబొమ్మలు ముడివేస్తే దిక్పాలకులు హడిలిపోయారు, ఇంద్రుడు హడిలిపోయాడు, ప్రపంచమంతా నీకు పాదాక్రాంతమయ్యింది, ఈ పిచ్చి పిల్లాడి కోసం ఎందుకు ఎంత భయం? ఆలోచించకు వీడి గురించి. అనగా, సరే మీ ప్రయత్నం చేయండి అన్నాడు. ఏం చేయలేక ఈసారి పిల్లవాడిని జాగ్రత్తగా తీసుకొచ్చారు వాళ్ళు. తీసుకొచ్చి ఏకాంతంగా కూర్చోబెట్టి, ఈ ప్రపంచానికి ప్రభు హిరణ్యకశిపుడు ఒకడే, అతడు అందరికంటే దైవం, అతన్ని చంపగలిగేవాళ్ళు లేరు, అతడు మహాపరాక్రమవంతుడు, మరణం లేనివాడు, అతన్ని పూజించని అని చెబుతూ ఉంటే, నీకు నాకు అందరికీ దేవుడు నారాయణుడు అనేవాడు ఆయన. అలా అనగానగా ఎప్పుడో మారతాడులే అనుకుని వీళ్ళు అప్పుడప్పుడు, మరే నాయన ఇక నీకు చెప్పలేకపోతున్నాను రా, ఏది పాఠాలు ఏదో చదువుకోలే అని వదిలేసిపోయేవారు. ఎందుకంటే ఇప్పుడు వెంటనే అక్కడికి తీసుకెళ్తే ఉపయోగం లేదు, తండ్రి చంపలేడు వీడిని, వీళ్ళు చెప్పింది వాడు వినడు, వాడు చెప్పింది వీళ్ళు వినలేరు సత్యమని తెలిసిన, అందుకని కొంచెం ఫ్రీగా వదిలేశారు. ఇప్పుడు ఈ కుర్రాడికి కొంచెం అవకాశం దొరికింది, ఖాళీ దొరికింది. గురువులు స్నానానికి వెళ్ళినప్పుడో నిద్రపోవడానికి వెళ్ళినప్పుడో ఈయన కొత్త పాఠశాల పెట్టేశాడు. స్కూల్ నుంచి విడిపోయి బ్రాంచ్లు పెడుతుంటారు సార్ కొంతమంది, పార్ట్నర్లు విడిపోయి అలాగ పిల్లలందరినీ ఒక చోటకు పోగేసి, పిల్లల్లారా ఈ గురుకులంలో ఇంకా ఇలా కొంతకాలం చదివితే మీరు సర్వనాశనం అయిపోతారు, చెప్పడొక చదువు మంచిది, చెప్పిడి తగులములు చెవులు చిందులు కొనగా. ఇతడు మంచి చదువు చెప్పడం లేదు, పనికిమాల చదువు చెబుతున్నాడు, మా నాన్న తాగమంటాడు, మాంసం తినమంటాడు, మా నాన్నని కొలవమంటాడు, ఇది చదువా? పిల్లల్ని వ్యసన పురుల్ని క్రూరుల్ని పాపాత్ముల్ని చేసేటటువంటి దరిద్రపు పాఠశాలలు ఒక పాఠశాలలా? పిల్లల్లో జ్ఞానం పెంచాలి, దేశభక్తి పెంచాలి, అలా పెంచటం లేదు వీడు. భగవద్భక్తి మనకి ఇవ్వడం లేదు. నా మాట వినండి, మన కళ్ళ ముందు ఎంతోమంది పుట్టారు పెరిగారు, హాలాపాన విజృంభమాణ మత గర్వాతీత దేహోల్ల సద్బాలోకన శృంఖల నిచయ సంబద్ధాత్తులై లేశమున్వేలా నిస్సరణంబుగానక మహావిద్వాంసుడు కామిని హేళాకృష్ట కురంగ శాపకముగున్ హీనస్థితింగంటిరే. తెగ తాగి మత్తెక్కి వ్యసన పొరులై స్త్రీ పురుషుడనే సంబంధంలో పడిపోయి రాత్రి అయ్యేసరికి కొంగు పుచ్చుకొని ఎటువంటి వాడైనా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత స్త్రీ కడగంటి చూపుకి జింకపిల్లైపోయి వ్యసనాల పాలై నాశనమైపోతున్నాడు చూశారా. ఈ సంసారం అనే సముద్రం దాటలేకపోతున్నారు, సంపాదన వ్యసనములు ఇటువంటి వాటిల్లో పడిపోతున్నారు. మహావిద్వాంసులు కూడా వ్యసనాలకు గురై భ్రష్టులవుతున్నారు. అటువంటి వాళ్ళని మీరు చూడలేదా? చూచారా, మన వాళ్ళు ఎంతోమంది గృహస్థాశ్రమంలో పడ్డారు, సంపాదించారు, తిన్నారు, తాగారు, తిరిగారు, ముసలాళ్ళయ్యారు, రోగాలతో తీసుకుని చచ్చారు. వాళ్ళు చచ్చి నరకాల పాలై మళ్ళీ పుడతారు, మళ్ళీ చస్తారు. దీనివల్ల లాభమేమున్నది? దీన శుభము లేదు, దివ్య కీర్తియు లేదు. జగతి పుట్టి పుట్టి చచ్చి చచ్చి పొరల నేల మనకు పుట్టని చావని త్రోవ వెదకి కొనుట దొడ్డ బుద్ధి. దీనివల్ల శుభం లేదు, మనకు మంచి కీర్తి లేదు. ఈ జగత్తులో ఎంతోమంది పుడుతున్నారు, పెరుగుతున్నారు, చస్తున్నారు, మళ్ళీ పుడుతున్నారు, మళ్ళీ చస్తున్నారు. ఈ విధంగా చేయటం వల్ల ఉపయోగం ఏమున్నది? ఎన్ని జన్మలు ఎత్తుతారా? చీమగా, దోమగా, భామగా, పురుషుడిగా పుట్టి పుట్టి నశించిపోయి బ్రతుకు మనకొద్దు. కాబట్టి నా మాట వినండి, ఈ పుస్తకాలన్నీ పట్టుకొచ్చి గురువుగారు మొహం మీద విసిరి కొట్టండి. ఈ దిక్కు మళ్ళీ ఏకాంతంగా నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని భక్తుల్ని చేస్తాను, జ్ఞానుల్ని చేస్తాను, మహాత్ముల్ని చేస్తాను అనగానే ఒకళ్ళు లేచాడు. ప్రహ్లాద నాకు సందేహం అన్నాడు. దిక్కుమాల డౌట్లు అందరికీ ఉంటాయి, వాడికి వచ్చిందనమాట. ఏమిటన్నట్ట అతడు, ప్రహ్లాద మేము నువ్వు అందరం ఒకే చోట పుట్టాం, నీకు పాఠం చెప్పింది మాకు పాఠం చెప్పింది ఆ గురువులే, కానీ మాకు హరి గురించి తెలియలేదు, నీకెలా తెలిసింది? రహస్యంగా నీకు ఎవరన్నా చెప్పారంటే లేదు, పోనీ వాట్సాప్లో చూసుకున్నామంటే సెల్ ఫోన్ కూడా మీ నాన్న నీకు కొనివ్వడం, అసలు ఇక్కడ ఇంటర్నెట్టే లేదు, లైవ్ ఇవ్వడానికి ఇంటర్నెట్ లేకుండా ఉంటే ఇక నీకెలా వస్తుంది? కాబట్టి నీకు ఈ హరిభక్తిని ఎవరు నేర్పారు అని అడగా, ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారు, చెబుతున్నాను వినండి అసలు రహస్యం అని ఇప్పుడు ప్రహ్లాదుడు చెప్పాట. కుర్రాడికి, మా నాన్న మహాతపస్సు చెయ్యటానికి మందర పర్వతానికి వెళ్ళాడు, అక్కడ ఒంటికాలి మీద నిలబడి కఠోర తపస్సు చేశాడు. అలా తపస్సు చేస్తూ ఉంటే మా నాన్న శరీరం అంతా చీమలు దోమలు తినేసాయి, ఆయన చచ్చిపోయాడేమో అని దేవతలు అనుకున్నారు. ఆయన ఒళ్ళంతా పుట్టలు పోసేసాయి, ఆ పుట్టల్లో మా నాన్న అసలు కనపడేలేదట. అప్పుడు మా అమ్మ నా భర్తకి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై వరాలు ఇచ్చేదాకా ప్రసవం చేసుకోను, ఈ పిల్లవాడిని కడుపులోనే ఉంచుకుంటానని నిర్ణయించుకొని నన్ను వేల సంవత్సరాలు కడుపులో మోసింది. ఈలోపు ఇంద్రుడు, అమ్మాయ ఈ దుర్మార్గుడు పుట్టలో పడి చచ్చాడు, ఇక వాడు బతకడు, ఇదే సమయం ఈ రాక్షసుల్ని జయించి ఈ సామ్రాజ్యం తిరిగి లాగేద్దామని మా నగరం మీదకి దండయాత్రకు వచ్చాడు. ఆ సమయంలో రాక్షసులంతా దేవతల చేతులు చావు దెబ్బలు తిని కొందరు చచ్చారు, కొంతమంది దెబ్బలు తిని పారిపోయారు, అందరూ ఈ నగరం విడిచిపెట్టిపోయారు. మా అమ్మ మాత్రమే అంతఃపురంలో గర్భవతి కదలు లేకుండా కూర్చుంది. అప్పుడు ఇంద్రుడు మా అమ్మని చెయ్యొచ్చుకుని ఈడ్చుకుపోయాడు స్వర్గానికి. మా అమ్మ పాపం అసలే గర్భవతి, దానికి తోడు పతివ్రత, సిగ్గుపడిపోయి ఎవరూ రక్షించే దిక్కు లేదా అని కొరరి అనే ఒక పిట్టలా ఏడ్చిందట. రాత్రిపూట ఒక తీతూ పిట్టలు వస్తే చూడండి, అంతలా పెద్ద కంఠంతో ఏడ్చిందట, ఒకటే ఏడ్చింది పాపం. ఆ సమయంలో నారద మహర్షి అక్కడికి వచ్చాడు. స్వర్భువనాథినాథ స్వరసత్తమ, స్వర్గాన్ని భూలోకాన్ని పరిపాలించే మహారాజువే ఇంద్రా, ఈ గర్భవతిని ఎందుకు చెరపట్టావు? తప్పు, విడిచిపెట్టన్నాడు నారదుడు. అప్పుడు ఇంద్రుడు రెండు చేతులు తొడిచి, నారద నేను ఈవిడిని దుర్బుద్ధితో పట్టుకెళ్ళటం లేదు, కసితో పట్టుకెడుతున్నాను. అసలే హిరణ్యకశిపుడు బలవంతుడు, వాడి కొడుకు అంతకంటే బలవంతుడు అవుతాడు, ఎందుకంటే రాక్షసుల పిల్లలంతా రాక్షసులే అవుతారు, తండ్రి లక్షణాలు కొడుకు వస్తాయి. వాడు ఎలాగో చచ్చాడు అక్కడ, ఇప్పుడు వీడు కడుపులో పెరుగుతున్నవాడు హిరణ్యకశిపుడు కుమారుడు. ఈ అమ్మాయిని గర్భవతిని స్వర్గానికి పట్టుకెళ్ళి పురుడు పోస్తాను, బలాత్కారంగా పిల్లవాడు పుట్టేలా చేస్తాను, పిల్లవాడు పుట్టగానే పురిట్లో వాడిని చంపేస్తే భవిష్యత్తులో ఒక దుర్మార్గుడు మాకు శత్రువు తయారవ్వకుండా ఉంటాడు, వదిలేస్తే అందులోంచి ఒక కొడుకు పుడతాడు, వాడు తండ్రి మీద ఉన్నటువంటి ప్రేమతో మా మీద కక్ష కడతాడు, మళ్ళీ తపస్సు చేస్తాడు, వరాలు పొందుతాడు, దేవతల్ని చీల్చి చెండాడతాడు, అందుకనే పెద్దయ్యాక చంపడం కంటే పురిట్లో చంపితే మంచిది కదా అని ఈ లీలావతిని స్వర్గానికి పట్టుకుపోతున్నాను, పిల్లవాడు పుట్టగానే వాడిని చంపి అమ్మాయిని వదిలేస్తాను, అందుకు పట్టుకెడుతున్నాను అన్నట్ట. అప్పుడు పక్కపక్కన వాడు నారదుడు, నువ్వు అంత మొనగాడివే, ఆ కడుపులో ఉన్న పిల్లవాడిని నువ్వు చంపగలవా? నువ్వే కాదు, నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడు కూడా చంపలేడు, అంతటి గొప్పవాడు ఆ కడుపులో ఉన్నాడు. అసలు వాడు పుట్టకపోతే మీరు చస్తారు, వాడు పుడితేనే మీరు బతుకుతారు, వాడు మిమ్మల్ని బతికించడానికి పుడుతున్నాడు. నిర్భీకుణుడు ప్రశస్త భాగవతుడు ఉన్నిద్రుణుడు జన్మాంతరావిర్భూతాచ్యుత పాద పద్మ మహిమా విష్ణుడు దైత్యాంగన గర్భస్థుండగు బాలకుండు బహు సంగ్రామాద్యుపాయంబుల దుర్భావంబును చెంది చావడు భవద్దోర్దర్ప గర్వంబున. ఆ కడుపులో ఉన్న పిల్లవాడు నిర్భయుడు, ఏ భయము లేనివాడు, మహాభాగవతోత్తముడు. మహాభాగవత భక్తి, హరిభక్తి ఆ కడుపులో పెరుగుతున్నదయ్యా. ఆ కడుపులో ఉన్నది హరిభక్తి. అతనికి మాట వరసకు కూడా అజ్ఞానం లేదు. ఎన్నెన్నో జన్మల నుంచి విష్ణువుని పూజించి సేవించి తపస్సు చేసి ఆ భగవంతుడిని మెప్పించి ఆ పుణ్యంతో లీలావతి కడుపులో ప్రవేశించాడు. అతని మహిమ నేను కూడా వర్ణించలేను. ఎంతెందుకు, వాళ్ళ నాన్న కూడా వీడిని చంపడానికి ప్రయత్నించి చివరికి వీడి చేతిలో చస్తాడు. అంతటి వాడు ఆయన. ఆ దేవతా మూర్తులను రక్షించడానికి పుట్టే దైత్యాంగన గర్భంలో ఉన్న బాలకుడు ఏ విధమైన ప్రయత్నం చేసినా, ఏ ఆయుధం వల్లైనా పంచభూతాల వల్లైనా చావులేని చిరంజీవి ఆయన. నాయన కాబట్టి అతడు జోలికి వెళ్ళకు, అతడు ఉండడం అవసరం అనగానే నాకు ఆ విషయం తెలియదండి, సామాన్యుడేమో అనుకున్నాను అని ఒక దండం పెట్టి ఆ కడుపులో ఉన్నవాడికి నారదునికి నమస్కరించి ఇంద్రుడు మా అమ్మని వదిలేశాడు. అప్పుడు నారదుడు, అమ్మా నీ భర్తకి ఏ ప్రమాదం లేదు, అతడు వరాలు పొందుతాడు. ఇప్పుడు ఇంద్రుడు నిన్ను ఈడ్చుకుపోయాడే, ఇంద్రుడు జుట్టుచ్చుకు ఈడుస్తాడు వాడు, కంగారు పడకు, మీ ఆయన చాలా గట్టివాడు అవుతాడు, నీ కడుపులో ఇంకా గట్టాడున్నాడు, వీడి కోసం నేను వచ్చాను, నిన్ను రక్షించే భారం నాది అని మా అమ్మని కన్న కూతురులా తీసుకెళ్ళి తన ఆశ్రమంలో ప్రవేశపెట్టాడు. ఆశ్రమంలో ఆవిడ ఉంటూ ఆయన పెట్టిన ఫలములు మాత్రమే తింటూ, ఇంకే ఆహారం తినకుండా కేవలం పళ్ళు తింటూ నిరంతరం నారదుడు భాగవతం చెబుతూ ఉంటే వినేది. రోజు నారదుడు ఆవిడకి ప్రాణం చెప్పాట, నేను 2 రోజులు చెబితే ఏకంగా 100 ఏళ్ళు చెప్పాడు ఆయన. దాదాపు ఇన్నేళ్ళు ఎదురుగుండా కూర్చుని పురాణం వినేదిట ఆవిడ. కడుపులో ఉన్న పిల్లవాడి పుట్టాడు ఎలాగో, ఎందుకంటే హిరణ్యకశిపుడు తపస్సు చేశాడు, ఆ తపస్సుకి సిద్ధి పొందాడు, వరాలు పొందాడనే వార్త వినగానే పురుడు పొందుతానంది ఈవిడ. ఆ వార్త చెవిలో పడేదాకా కడుపులో పిల్లాడు ఉంటాడు, ఉన్నంతకాలం గర్భవతే. గర్భవతులకు అంత ఎంతో ఆయాసం ఉంటుంది కదా, అందుకని ఆయాసపడుతూ కింద కూర్చోలేక పాపం మీలా కుర్చీలో కూర్చుని, అంటే కొంతమందికి పాపం కాళ్ళు సహకరించవు కదా, అలాంటి పడుచువాళ్ళు ఎలా అయితే కుర్చీలో కూర్చుని విన్నారో ఆవిడ కూడా అలా కుర్చీలో కూర్చుని శుభ్రంగా వినేదిట. రోజు మధ్యాహ్నం పూట చెప్పేవాడు ఆయన పైగా, పోనీ సాయంత్రం అయితే పర్వాలేదు కాస్త కొస్తో, మధ్యాహ్నం కూడా భోజనానంతరం కూర్చుని పురాణం వింటే ఎలా ఉంటుంది అని తమ్మెత్తంతో తలకాయలు ఊపుతాం కదా. అలా పాపం మా అమ్మ కూడా గర్భవతి, అందున భోజనానంతరం పురాణం కనుక పురాణం వింటూ వింటూ అలా అలా తల ఊపి నిద్రపోయేది. పైగా విన్నం మర్చిపోయింది కూడా అజ్ఞానం వల్ల. కానీ కడుపులో ఉన్న నేను ఆ భాగవతం వింటూ ఊ ఊ అనేవాడిని. ఓహో అప్పుడే పురాణం వింటున్నావు అనమాట, వారు నువ్వు గ్యారంటీగా మహాత్ముడివిరా అని ఆవిడ నిద్రపోతున్న నా కోసం భాగవతాన్ని విడిచిపెట్టకుండా చెప్పాడు నారద మహర్షి. పైగా నాకు ఉపదేశం చేశాడు, అఖిల జగములకును హరియమూల విరాట్టు అతని నామ జపమే అమృత రసము. విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతుల బ్రోచి ముక్తి నొసగు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఈ చరాచర జగత్తంతటికి మూల విరాట్టు శ్రీహరి. ఆయన నామస్మరణం ఒక అమృతం వంటిది, అమృత రసం అది. అమృతం కంటే హరినామామృతం గొప్పది. ఈ అమృతం కేవలం కలియుగాంతం వరకు మాత్రమే జరామరణములు అంటే ముసలితనము చావు లేకుండా చేస్తుంది. కానీ హరినామస్మరణం పునర్జన్మ లేకుండా శాశ్వతంగా వైకుంఠంలో ఉంచుతుంది. ఆయన సర్వవ్యాపకుడు, విశ్వమంతా వ్యాపించి ఉంటాడు, అందరికీ విభుడు ఆయనే. ఆయనకి జయం తప్ప అపజయం లేదు. అందుకే జిష్ణువు అన్నారు. జిష్ణు అంటే జయం తప్ప అపజయం ఎరగనివాడు. ఆయన భక్తులను అనుగ్రహించి ముక్తి ఇస్తాడు. ఏది ఓం నమో నారాయణాయ అను అనగానే కడుపులోంచి ఓం నమో నారాయణాయ అన్న మొదలెట్టాడు. అలా కడుపులో ఉండి మంత్రోపదేశం పొందాడు. అంతేగాని గురువుగారు ఇంటికి వచ్చి 8 టిఫిన్ చేశాక మంత్రోపదేశం పొందడం కాదు, గర్భములో తల్లి గర్భములో ఉండగానే ఆయన మంత్రోపదేశం పొందిన మహాత్ముడు. ఆ విషయమే చెప్పాడు. ఆనాడు నారదుడు నాకు ఇచ్చిన భాగవతం మర్చిపోలేదు, ఆ మంత్రాన్ని విడిచిపెట్టలేదు. ఆ తర్వాత మా నాన్నగారు తపస్సిద్ధి పొందాడు. ఆ విషయం విన్న అమ్మ నన్ను కన్నది, మా అమ్మ మర్చిపోయింది, నేను మాత్రం నారద కటాక్షం వల్ల గురు కటాక్షం వల్ల ఇది మర్చిపోలేదు. ఆ మాట గొప్పదనమాట, గురువు గారి అనుగ్రహం ఉంటే ఏది మర్చిపోమను. అందుకే అన్నిటికంటే గురువు యొక్క అనుగ్రహం గొప్పది. ఈ ప్రపంచంలో ముక్తి పొందడానికి మూలమేమిటి? గురు కటాక్షం. పురాణాలన్నీ అవే చెప్పాయి. హరికథలు తనకు చెప్పెడు గురువు నరుడను చుతలచి కుంఠిత బుద్ధిన్ తిరుగు పురుషు శ్రమ వెల్లను కరి శౌచము క్రియ నిరర్ధకం బగున దీప అని ప్రహ్లాద చరిత్రలో నారదుడు చెప్పాడు. శ్రీ మహావిష్ణువు కథలు తనకు చెప్పేటటువంటి గురువుని, ఈ హరికథలు భాగవతం చెప్పే గురువుని, మాలాంటి సామాన్య మానవుడే, ఆయన కూడా కాఫీ తాగాడు, టిఫిన్ తిన్నాడు, మాతో పాటు పడుకున్నాడు, వీడు కూడా ఈ ఆఫ్టర్ ఆల్ ఏ మ్యాన్, కామన్ మ్యాన్ అనుకుని తిరిగేటటువంటి వాడు, ఎంత జపం చేసినా తపస్సు చేసినా అదంతా నాశనం అయిపోతుంది. ఏనుగు స్నానం చేసి మట్టి నేద మీద చల్లుకుంటుందిగా, ఆ గజస్నానం లాంటిది ఇది. కాబట్టి గురుభక్తి ఉండాలి. శంకరాచార్యుడు సులభంగా చెప్పలా, ముక్తి పొందాలంటే ఏం చేయాలి? గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. సేంద్రియ మానస నియమాదేవం, సేంద్రియ మానస నియమాదేవం, ద్రక్ష్యసి నిజ హృదయస్థం దేవం, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. గురువు పాదముల మీద, గురువు పాదాలు పద్మాలతో పోలిచారు. ఈ గురు పాద పద్మముల మీద గాఢమైన భక్తి ఉంటే, అంటే గురువు కోసం ఏదైనా చేస్తాననే చిత్తశుద్ధితో కూడిన భక్తి ఉంటే, అటువంటి వాడు అచిరాత్ చాలా తొందరగా భవముక్త సంసారం నుంచి విముక్తి పొందుతాడు. హృదయంలో ఉన్న జనార్దనుణ్ణి భగవంతుడు చూస్తాడు. కాబట్టి ముక్తి పొందడానికి హరిస్మరణ చెయ్యాలి. చెయ్యాలంటే గురుభక్తి ఉండాలి. అలా గురుభక్తి కలిగి గురువు ద్వారా ఉపదేశం పొంది గోవిందం గోవిందుని భజ సేవించుము. భజ గోవిందం అంటే గోవిందుణ్ణి సేవించు, గోవిందుణ్ణి సేవించు, సేవించు గోవిందుణ్ణి. అది తెలుసు కనుకే గురుభక్తి వల్ల నేను అది మర్చిపోలేదు. ఇప్పుడు మీకు అర్థమైందా? ఇక మీరన్నీ విడిచిపెట్టండి అనగా మళ్ళీ ఇంకోళ్ళు లేచాడు. మనం రాక్షసులం కదా, రాక్షసులు విష్ణువు అంటే వ్యతిరేకులు కదా. హరికి వ్యతిరేకులమైన మనం విష్ణువుని పూజిస్తే ఆయన పార్టీలోకి వెడితే ఆయన రాణిస్తాడా అని మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది. దిక్కుమాలకు ఏదో అనుమానం వస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఎల్లకాలం మనమంతా విష్ణువుని ద్వేషిస్తున్నాం, ఆయన మన వాళ్ళని చంపుతున్నాడు. ఇప్పుడు విష్ణు భక్తి కలిగిన వాళ్ళమని విష్ణువు దగ్గరికి వెడితే ఆయన మనని రాణిస్తాడా, మనకి ముక్తినిస్తాడా అనగానే ఇదో పిచ్చి ప్రశ్న అన్నాడు ఆయన. దానవ దైత్య భుజంగమ మానవ గంధర్వ సుర సమాజములో లక్ష్మీనాథ చరణ కమల ధ్యానంబున ఎవ్వడైన ధన్యత పొందున్. దానవులు, దైత్యులు, సర్పాలు, మానవులు, గంధర్వులు, దేవతలు అనే తేడా లేకుండా ఈ చరాచర జగత్తులో ఏ ప్రాణి అయినా ఒక్కే ఒక్కసారి నేను నీ వాడిని అని భగవంతుణ్ణి నమ్మి విష్ణువు దగ్గరికి చేరి హరినామస్మరణం చేస్తే వాడెవడైనా ముక్తి పొందుతాడు, ధన్యాత్ముడవుతాడు, పుణ్యాత్ముడవుతాడు, వాడికి ఇక తిరుగులేదు. భగవంతుడు అవ్యాజ కరుణామూర్తి. మనమంటే ఈ కులాలు మతాలు అనే పేరుతో విడిపోతున్నాం, స్త్రీ పురుష నపుంసక భేదంతో ఉన్నాం, తిర్యగమర నరాదిమూర్తుల పేరుతో ఉన్నాం, కానీ ఆ పరమాత్ముడు అంతటా వ్యాపించి ఉన్నాడు కనుక మీరు నా మాట వినండి అని వారందరి చేత నామస్మరణం చేయించేశాడు. ఇంకేముంది, అందరూ ఆయన ఎలా చెబితే అలా చేయడం మొదలెట్టారు. గురువుగారు స్నానానికి వెళ్ళొచ్చేలోపు ఇక్కడ భజన మొదలైందనమాట. శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ నర జన్మము కని నా ఫలం, ఈ నర జన్మము కని నా ఫలం. నారాయణుని నామస్మరణమే, నారాయణుని నామస్మరణమే మాయని తీయని విద్యాబలం. శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ నర జన్మము కని నా ఫలం. నారాయణాయని నోరార పిలువా, నారాయణాయని నోరార పిలువా కనుదోయి నిలచి ఆడేను కలసి. శ్రీహరికి సరిదైవమిక లేదు మన తల్లిదండ్రి గురుబంధు దైవము అతడే. శ్రీనాథుని పద సరసిజ భజనే ఈ నర జన్మము కని నా ఫలం, ఈ నర జన్మము కని నా ఫలం. నారాయణ హరి నారాయణ, నారాయణ నారాయణ లక్ష్మీ నారాయణ, నారాయణ హరి నారాయణ. ఈ విధంగా ఈ శ్రీనాథుని పాదపద్మములను నిరంతరం భక్తితో సేవిస్తే చాలు, అదే ఈ మానవ జన్మ ఈ జీవిగా పుట్టడం వెనకాతలున్న పరమార్థం. ఒక్కసారి నారాయణ అని నోరారా పిలిస్తే ఈ కళ్ళ రెండింటి ముందు నిలబడి, మన కంటి ముందు నిలబడి, ఆడి పాడి మనతో కలిసి తిరుగుతూ మనం ఏం చేస్తే అలాగే చేస్తాడు, మనం ఇచ్చిన ఆహార పదార్థం స్వీకరిస్తాడు. నమ్మాలి, గాఢమైన భక్తితో నమ్మాలి అనడంతో వాళ్ళందరూ హాయిగా నారాయణ హరి నారాయణ అన్న మొదలెట్టారు. ఇంకేముంది, వణికిపోయారట ఈ గురువులు వచ్చి. ఓరి నాయనోయ్, ఎంతో పూర్వం ఈయన ఒక్కడే, ఇప్పుడు గురుకులం అంతా కంపైపోయింది అనుకున్నారు. కంపు అంటే మన దృష్టిలో మంచి కంపు, గంధం సుగంధం, వాళ్ళ దృష్టిలో పాడైపోయింది. ప్రహ్లాద, మా స్కూల్లో పిల్లలందరినీ నీ స్కూల్లో చేర్చేసుకున్నావు. మాకు ఒకడు ఆయన ఉండేవాళ్ళు అండి, గణపురం అనే ఊళ్ళో స్కూల్ అంతా తీసుకెళ్ళి వేరే పేరెట్టి తన స్కూల్ కింద మార్చేసుకున్నాడు. అలా నువ్వు కూడా మార్చేసుకున్నావురా బాబు, పిల్లలంతా నీ దగ్గరికి వచ్చారు, నా దగ్గరికి రావట్లేదని హడిలిపోయి, మహారాజా మహారాజా కొంప ములిగింది హిరణ్యకశిప అన్నారట. ఏమిటి, కొంపలు బాగానే ఉన్నాయి కదా, వర్షం లేదు తుఫాన్ లేదు, కొంప ములగడం ఏమిటనగా, ఆ కొంప కాదయ్యా బాబు, నీ కుమారుడు దొంపదించుతున్నాడు. నేను చెప్పే పాఠం పరికిమాల పాఠం అట, చెప్పడం ఒక చదువు మంచిది అని నా మీద అభాండం వేశారు. గురువులకి పుస్తకాలు ఇచ్చేయండి, పిల్లలంతా పుస్తకాలు మా మొహం మీద కొట్టారు, మొహాలు పగిలిపోయాయి. పోనీ 500 కట్టలతో కొట్టినా పర్వాలేదు, పుస్తకాలతో కొట్టేశారు వాడు. పిల్లలందరినీ నారాయణ స్మరణ పరాయణుల్ని చేశాడు ఆయన. ఇప్పుడు గురుకులం అంతా చెక్క భజన మొదలైంది, ఇలా చిడతలేస్తూ నారాయణ హరినారాయణ అంటున్నారు. నీ కొడుకు లాంటి కొడుకును ఎక్కడా చూడలేదు, వాడిని బాగు చేయడం మా వల్ల కాదు, మేము పాడైపోతున్నాం, నీ కొడుకు నువ్వే బాగు చేసుకో. ఎక్కడి సుతుకంటి రాక్షసేశ్వర వెర్రిన్ ఇటువంటి పనికి వాళ్ళు కుర్రాడు కన్నా వెంటయ్యా, అసలు వీడి నీ కొడుకేనా అన్నారు కండి. కొంప ముంచేశారు వాడు, పైగా వీడు నీ పుత్రుడేనా, ఎక్కడి సుతుకంటి ఎటువంటి కుమారుండి కన్నావు నువ్వు, ఇటువంటి పనికి వాళ్ళవాడి కన్నావేమిటి అనగానే అతడు పళ్ళు పటపట కొరికి ప్రహ్లాదుని ఈడ్చుకురండి అన్నట. వాళ్ళు ఈడ్చుకొచ్చారు. ఇప్పుడు ఈ కుర్రవాణి దగ్గరికి పిలిచి, ఒరే నేను చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా చంపలేకపోతున్నానని అహంకరించి నా ఇంట్లోనే హరినామస్మరణతో కూడిన పాఠశాల పెట్టేస్తావా, నాకు వ్యతిరేకంగా ఇక్కడ గుడి కడతావా, ఇదెక్కడ గొడవరా, ఎప్పుడు చూసినా కంఠం చించుకుని ఓ హరి హరి అని అరుస్తావు, ఎక్కడున్నాడు నీ హరి. నేను వరాలు పొందగానే శూలం పుచ్చుకొని పళ్ళు పటపట కొరుకుతూ వైకుంఠానికి వెళ్ళాను, వైకుంఠంలో విష్ణువు కనపడలేదు. ఆ తర్వాత అక్కడ ఆదిశేషుడు కనపడితే, ఏ ఆదిశేష ఎక్కడున్నాడు విష్ణు అని అడిగితే, నీలోనే ఉన్నాడు అన్నట్ట ఆదిశేషుడు. అప్పుడు విష్ణువు సూక్ష్మరూపంతో ఈయన గుండెల్లో దూరాడు. భగవంతుడు ఎప్పుడు మన గుండెల్లో ఉంటాడండి, కనపడ్డ కాకపోతే. అందుకని ఆదిశేషుడు నీలో ఉన్నాడయ్యా అనగానే ఎక్కువ బాగుతామే, నాలో ఉండడం ఏంటి, ఎక్కడ కనపట్టలేదు, వాగేవంటే పడగలు చితక పొడుస్తాను జాగ్రత్త తగ్గు అనగానే అంత ఆదిశేషుడు కూడా తల వంచాడు. ఆదిశేషుణ్ణి బెదిరించాను, పడగలు దించేలా చేశాను, హరి నన్ను చూచి పారిపోయాడు. ఈ ప్రపంచంలో అసలు హరి లేడురా, వాడు ఉన్నాడు అనుకుంటారు తప్ప, దేవతలు కూడా నాకు వంగి వంగి నమస్కారాలు చేస్తూ ఉంటే నువ్వు వచ్చిన ప్రాణం తీస్తున్నావు, ఎక్కడున్నాడు? ఈ చరాచర జగత్తులో హరి ఎక్కడున్నాడో చూపించావా? సరే సరే, చూపించకపోతే వాళ్ళని ప్రాణం తీస్తాను, ఆ హరి నాకు చూపించానట. అప్పుడు ఆయన చిరునవ్వు నవ్వాడు. కలడంబోధి కలండు గాలి కలడాకాశంబున దిక్కుల కలడోంకారమున త్రిమూర్తుల త్రిలింగం వ్యక్తులందంతటం కలడగ్నిన్ దిశలన్ పవళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాత్మలన్ కలడీసుండు కలండు తండ్రి వెదకంగా నేల ఈయాయడం. ఆయన ఎక్కడున్నాడని చెప్పను? సముద్రంలో ఉన్నాడు, ఈ బంగాళాఖాతంలో ఉన్నాడు, గాలిలో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, తూర్పు ఆగ్నేయం దక్షిణం నైరుతి పశ్చిమం వాయవ్యం ఈశానం ఉత్తరం అనే విదిక్కులలో ఉన్నాడు, అన్ని దిక్కుల్లోనూ ఉన్నాడు, ఓంకారంలో ఉన్నాడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో ఉన్నాడు, త్రిలింగ వ్యక్తులందంతటన్. త్రిలింగ వ్యక్తులు పురుషులు స్త్రీలు నపుంసకులు అని మూడు రకాలుగా ఈ జీవుల్ని విభజించారు. ఈ మూడు రకాల వ్యక్తుల్లో ఉన్నాడు, ఆకాశంలో ఉన్నాడు, చంద్రుడిలో ఉన్నాడు. ఖద్యోత చంద్రాత్మలన్, వరుసగా ఆకాశంలో సూర్యుడిలో చంద్రుడిలో అందరిలో ఉన్నాడు, అగ్నిలో ఉన్నాడు, దిక్కుల్లో ఉన్నాడు, పగళ్లలో ఉన్నాడు, రాత్రిలో ఉన్నాడు. ఎంతెందుకు? ఈశ్వరుడు అంతటా ఉన్నాడు, అంతటా ఉన్నాడు కాబట్టి ఆయనకు విష్ణు అని పేరు. విష్ణువు అంటే అర్థం వ్యాపకశీలత్వాత్ విష్ణు, అంతటా వ్యాపించి ఉంటాడు, నిండి ఉంటాడు, ఆయన లేని చోటు లేదు, అంతటా ఉన్నవాడే. చూచే కళ్ళు కావాలి, అక్కడ వెదిగి చూడాలి. మనం భక్తితో పట్టుకుంటే దొరుకుతాడు, శత్రుత్వంతో ఆయన పొందలేము. ఇందుగలడందులేడని సందేహము వల్లదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే కలడు దానవ అగ్రణి వింటే. ఇక్కడున్నాడు అక్కడ లేడు అనే సందేహం వద్దు. సర్వ ఉపగతుడు అంటే ఎక్కడికైనా వెళ్ళగలడు, ఎక్కడైనా ఉంటాడు. ఈ స్తంభంలో ఉన్నాడు, దీపంలో ఉన్నాడు, మైకులో ఉన్నాడు, కుర్చీలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు. అటువంటి వాడిని సర్వ ఉపగతుడు అంటారు. ఎక్కడైనా వెదకాలి. ఈ వెదకి చూచుటంటే ప్రయత్నించాలి. భక్తితో పరమాత్మని పట్టుకుంటే కళ్ళ ముందే కనపడతాడు. నారదాదులు కనపడలేదా? నాకు కనపడ్డాడు, నాకు అలాగే అన్ని చోట్ల కనపడుతున్నాడు. నువ్వు వెతకట్లేదు, కళ్ళు మూసుకున్నావు కాబట్టి నువ్వు చూడలేకపోతున్నావు. కాబట్టి ఆయన ఇక్కడున్నాడు అక్కడ లేడనే సందేహం వద్దు. అందందే కలడన్నాడంతే. వెంటనే ఈయన మళ్ళీ పళ్ళు పటపట కొరికాడు. డింభక సర్వస్థలములనంభోరుహ నేత్రుడు ననుచు మిగుల సంరంభంబున పలికెదవి స్తంభంబున చూపగలవి చక్రిన్ గిక్రిన్. వరి కుర్రాడా, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు ఆ విష్ణువు, అన్ని చోట్ల ఉన్నాడన్న ఆ విష్ణువుని ఈ స్తంభంలో చూపిస్తావా? పూర్వం ఏదైనా తిట్టు వచ్చినప్పుడు ఈ గింగీలని చేరతాయి అన్నమాట. చక్రి గిక్రి మంచి గించి తిండి గిండి, ఆ గా వచ్చిందంటే అదో తిట్టు నింద. అందుకని ఆ విష్ణువుని ఈ స్తంభంలో చూపిస్తావా? స్తంభంలో చూపించావా? సరే సరే, లేదా నీ తల ఒక్క దెబ్బకి నరికి నేల మీద వేస్తాను. ఎన్నిసార్లు ఎన్నిసార్లు ప్రయత్నించాడు తల నరకడానికి, అయినా పడిపించి నీ తల నరికి నేల మీద రాలుస్తాను, చూపించరా అన్నట్ట. అదేమిటంటే అన్ని చోట్ల ఉన్నవాడు ఈ స్తంభంలో ఎందుకు ఉండడు, ఇందులోనూ ఉన్నాడు అన్నాడు ప్రహ్లాదుడు. చాలా కాలం క్రితం ఈ ప్రహ్లాద చరిత్రని ఓ నాటకం వేశారు ఒక చోట. నాటకాల్లో ఏం చేశారు, అక్కడ ఇక్కడ ఒక అట్టస్తంభం, ఇక్కడ ఒక అట్టస్తంభం పెట్టారు. ప్రహ్లాదుడి వేషం నాలాంటి చిన్న, అప్పట్లో నేను చిన్నకురాండి అండి, ఇప్పుడు కుర్రాండి, ఇప్పుడు 16 ఏళ్ళు, కాకపోతే అప్పుడు కొంచెం 5 ఏళ్ళు ఉండేవి. ఇందులో స్తంభంలో ఓ చోట హిరణ్యకశిపుడికి ఎదురుగుండా ఉన్నటువంటి స్తంభంలో నరసింహస్వామి వేషం వేసుకున్నవాడు కూర్చున్నాడు. ఇంతలో హిరణ్యకశిపుడి వేషం వేసినవాడు, ఈ స్తంభంలో విష్ణువు ఉన్నాడో చూపించరాను కానీ ప్రహ్లాదుడు అనే కుర్రాడు, తండ్రి ఈ స్తంభంబున లేడు విష్ణువు, ఈ స్తంభంబున మాత్రమే గలడు అన్నాడు. ఎందుకంటే నరసింహస్వామి ఇందులో ఉన్నాడు వేషం వేసినవాడు, అందుకని వాడు కుర్రాడు తెలియని వాడు చూశాడు. అందుకని తండ్రి ఈ స్తంభంబున లేడు చక్రి, కేవలం బి స్తంభంబుననే కలడు అన్నట్ట. ఎందుకంటే కొంప తీసి పగలబడతాడేమో, ఇందులో రాడేమో అని. పైగా హిరణ్యకశిపుడు వేషం వేసినాడు, అప్పటికే ఒక డోసు వేసాడు. అందుకని కుర్రాడు ఆ కేసు తెలుసు కనుక, ఈ కేసు డోసు కేసు అని తెలుసు కనుక ఇందులోనే ఉన్నాడు అన్నట్ట. అయ్యది నాటకాల్లో నరసింహస్వామి అంటే ఒక్క స్తంభంలోనే ఉండగలడు, రెండో దాంట్లో ఉండలేడు. కానీ ఆయన అలాగదే, ఈ కుర్రవాడితో హిరణ్యకశిపుడు సంభాషణ చేస్తూ ఉంటే, వాద ప్రతివాదాలు చేస్తూ ఉంటే, తన మహామహిమతో తృణము మొదలుకొని స్తంభం వరకు సమస్త ప్రాంతాలలో మహాభయంకర నరసింహావతారంతో వ్యాపించి ఉన్నాడు. ఆయనకి తెలుసు ఏ క్షణంలో అయినా ఎక్కడి నుంచైనా రావాలని. అందుకని అంతటా వ్యాపించి ఉంటే ఈ స్తంభంలో చూపిస్తావని ఆయన అంటూ ఉంటే ఉన్నాడు హరి అనగానే వెంటనే ఆయన ఏం చేశాడు, తన చేతిలో ఉన్న కత్తితో కొట్ల, చాలామంది అంటారు కానీ అరచేతితో కొట్టేట స్తంభాన్ని, పెద్ద స్తంభం అది, అది సభామండప స్తంభం అన్నారు. తర్వాత తర్వాత ఉక్కు స్తంభం అన్నారు, కానీ పూర్వకాలంలో అది ఉక్కు అనలేదు, రాయి అనలేదు, అది ఒక పెద్ద స్తంభం. ఇప్పటికీ ప్రహ్లాదుని బడి అని అహోబలం దగ్గర ఉంది, అహోబలం రావాలి. ఎంత అందంగా ఉంటుందంటే అసలు ఆ కొండలో, ఆ కొండల్లో పైకి ఎక్కుతూ ఉంటే ప్రహ్లాదుని బడి దగ్గరికి ఆ మధ్యన చిరుతపులి మీదకి వచ్చి రెండు మూడు రోజులు మూసారు, గుడి గుర్తుందా మీకు, చిరుతపులు తిరుగుతాయి ఎక్కువగా, పులులు చిరుతపులు ఈ మధ్యన పెరిగాయి కొంచెం అక్కడ, కోవిడ్ టైంలో పెరిగేట. మన వాడిని కోవిడ్ టైంలో డామ్ అంటే ఆ టైం వాడికి ఉపయోగపడింది అంటే, జనాలు ఉంటే వాటిని తప్పుతున్నారు, అందుకని వీళ్ళు లేకపోతే అక్కడ బాగా పెరిగాయి. కానీ నాతో పాటు అలా పైన నడిచి వచ్చేయండిరా, ఒక 6-7 మైళ్ళు చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్న చోటు ఉంది అక్కడ, చెట్టు లెక్కగలవా వనరహరి పుట్ట లెక్కగలవా అని పాడిన స్థలం భలే ఉంటుంది, అలా ఊడలు పట్టు ఓగచ్చు మనం. చాలామందికి ఆ పైన అది ఉందని తెలియదు, అంతెత్తెక్కి మెట్లెక్కి నానాయాత్ర పడి ఒకవేపేమో ఆ చెంచులక్ష్మి వైపుకి వెళ్ళి పారువేట వెంకటేశ్వర స్వామి నరసింహస్వామి అంటారు అక్కడ, అక్కడే చెంచులక్ష్మిని పెళ్లి చేసుకున్నాడు ఆయన. ఒకవేపు ప్రహ్లాదుని బడి అవి ఉంటాయి, అద్భుత దృశ్యాలు, కమనీయ దృశ్యాలు. ఎప్పుడు కూర్చుని ఇంట్లో ఇలా కొట్టి 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 కళ్ళు పోగొట్టుకుని ఏమిటో డేటా అనుకుంటూ, ఈ ఉద్యోగమేనా, ఇది ఉద్యోగం కాదు, ఇదో దుర్యోగం. కనీసం ఏడాదికి ఒక 2 నెలలో కనీసం 10 రోజులు లీవ్ పుచ్చుకొని యాత్రలు చేస్తూ ఉంటే ఎంతో ఆనందం కలుగుతుంది. తీర్థయాత్రలు చేయకపోతే మోక్షం పొందాం. అందుకే రేపు ఫిబ్రవరిలో నైమిషారణ్యం పెట్టాం, అప్పుడైనా భక్తులకి మాత్రమే పెట్టాం, ఇది విలాసయాత్ర కాదు సుమా. అప్పుడప్పుడు నేను అనౌన్స్ చేస్తే తెలియక ఎవడో రావడం, అక్కడికి వచ్చిన తర్వాత రాత్రిపూట ఏముంటాయండి అన్నాం, ఏముంటాయి భగవంతుల కథ ఉంటుంది, చారు అంబరీ పోస్తాం మేము, అది అక్కడ ఏముంటాయండి కదా, అది తీర్థయాత్ర, దండయాత్ర కాదు, విలాసయాత్ర కాదు, తర్వాత దండయాత్ర కాదు. పరమభక్తితో మంచి భోజనాలు అద్భుతంగా ఉంటాయి, ఏర్పాట్లకి ఏం లోటు ఉండదు. కానీ హాయిగా నా కథలు వింటూ నాతో పాటు ఆ గౌమతిలో స్నానం చేయటం, సీతాదేవి తిరిగిన ప్రాంతం, తర్వాత అన్నిటికీ మించి రాముడికి బ్రహ్మహత్యాపాపం తొలగించిన స్థలము, లింగం శివలింగంలో బిల్వపత్రం తేలే స్థలం, దధీచి మహర్షి శరీరం విడిచిపెట్టిన దధీచి మిశ్రిత కొండ, ఎన్ని ప్రాంతాలండి అవి, అద్భుతంగా ఉంటుంది ఆ ప్రాంతం. అక్కడికి వెళితే మళ్ళీ మనందరం నైమిషారణ్యంలోకి వెళ్ళిపోయి పూర్వకాలంలో సత్రయాగంలోకి వెళ్ళిపోయిన అనుభూతి పొందుతూ ఉంటాం. ఎన్నిసార్లు వచ్చారో ఇందులో ఉన్న సీతామణి గారు, ఇప్పుడు సీతామణి పేరు గారి పేరు బాగానే గుర్తున్నది, జ్యోస్యుల సత్యనారాయణ గారు, సీతామణి గారు ఇలాంటి వాళ్ళు ఇందులో కొంతమంది వచ్చారు యాత్రలకు, వచ్చి 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 చూసి చూసి తిలకించి పులకించి పురాణం విని మళ్ళీ రేపే వచ్చేస్తూ ఉంటున్నారు వాళ్ళు. ఎండాడ వాళ్ళు కొంచెం మనస్సుని భగవంతునికేసి ఈ పాపాల నుంచి చీల్చి చెండాడి మరలించే పుణ్యాత్తులు అని అనిపిస్తుంది కాబట్టి ఆ మాట చెప్తున్నాను అనమాట. అలాంటి యాత్రలకు వెళ్ళాలి. అహోబలం చాలా అద్భుత స్థలం. ఆ కొండల మీద అడవిలోకి ఎడుతూ ఉంటే ఆ కేకారణ్యాల్లో నరసింహస్వామి అణువణువునా కనపడతానమాట. ఇప్పటికి కూడా నడిచేవాళ్ళు లక్ష్మీ నరసింహ గోవింద అంటూ పెడుతూనే ఉంటారు. కనీసం సింహాచలమైన వెళ్ళండి, పక్కన సింహాచలం ఉందని ఒక అడుగు తెలియదుట, వైజాగ్లో పుట్టి పాతికెళ్ళేదిట, వైజాగ్లో ఉండి సింహాచలం తెలీదా, రామ రామ. నన్ను ఏడిసేసి నేను ఏటి అంది పైగా, నన్ను ఏడిసేసిన ఏటి అంటే నేనేం చెప్పను, నువ్వేం చేసావో సింహాచలం తెలియదుట. కాబట్టి అప్పుడప్పుడు నన్ను వెళ్ళి పెంట పెంట తీసేసుకుండా జీవితాన్ని చక్కగా దర్శనం చేసేసుకుని వచ్చేయాలి. అలా వస్తే అప్పుడు ఆరోగ్యానికి మంచిది, లేకపోతే ఏం ఉపయోగం లేదు జీవితానికి. అక్కడ మొత్తం మీద ఇప్పటికి కూడా స్తంభం పగిలిన స్థలం ఉన్నది. ఆ స్తంభాన్ని ఎడంచేత్తో ఒక్క దెబ్బ కొట్టడంతో పట్మనే శబ్దంతో పగిలిపోయింది అది. అందులో నుంచి కోటి సూర్యప్రభాభాసమానుడై హరిమూర్తి కాదు, నరమూర్తి కాదు, కేవలం సింహము కాదు, కేవలం మానవుడు కాకుండా మిడుగురు పురుగుల్లా వెలిసిపోతున్నటువంటి కాంతులతో, ఒకేసారి ప్రళయకాలపు సూర్యబింబం ఉదయించిందా అన్నటువంటి కాంతితో కళ్ళు మిరుమిట్లు కలుపుతూ ఉండగా, పెద్ద జూలుతో, చేతికి పంజాలతో, గోళ్లతో, భయంకరాకారం కలిగినటువంటి సింహ సరస్సుతో ఈ కంఠం నుంచి కింద భాగం అంతా నరాకారంతో, మళ్ళీ కాళ్ళు చేతులు మాత్రం నరాకారం కాకుండా సింహం పంజాల వంటి పంజాలతో పెద్ద పెద్ద దీర్ఘములైన గోళ్లతో మహాభయంకరాకారుడు పుట్టుకొచ్చాడు. ఆయన చారు లక్షణ లక్షిత నకపాద గొల్ఫజాను జంఘోరు కఠినాభి మధ్యోధరుడు సాదరుడు కంఠసూత్ర కటిసూత్రహార కేయూర కటక కంకణ మకర కొండల కిరీటాది విభూషితుడు కంబు కంధరుడు పాల నాసాదర వదన కర్ణుడు నేల నేరవర్ణుడు ప్రహ్లాద నారద సునంద నంద ప్రముఖ సంభావితుడు శ్రీ పుష్టి తుష్టి కీర్తి కాంతి లోర్జా విద్యా విద్యాది మాయాశక్తి సేవితుడు. అటువంటి మాయాశక్తి సేవితుడు నరసింహాకారంతో బయటికి రావడంతో ఆ రూపాన్ని చూచి దానవేంద్రుడు వణికిపోయాడు. అయినా సరే మళ్ళీ ఆగ్రహము వచ్చింది. పిల్లవాడు పలికిన పలుకులకి ఈ స్తంభంలో నుంచి వచ్చాడు ఈ విష్ణువు, ఇతని వల్ల నాకు మృత్యువు తప్పదని అనిపించినా తెంపు చేసి పరాక్రమంతో వాడిని చంపాలి లేదా యుద్ధం చేస్తూ చావాలి, అనవసరంగా చావకూడదు అనుకున్నట్ట. అందుకని కత్తి ఎత్తి ఆయుధం ఎత్తి మీదకి వెళ్ళాడు. ఆ ఆయుధం అదృశ్యమైపోయింది. మహాపరాక్రమవంతుడైనటువంటి హిరణ్యకశిపుడి పరాక్రమం ఎలా ఉందో తెలుసా? ఓ పెద్ద భయంకరమైన గద్దకి చిన్ని మూషికం వచ్చినట్టుగా అయిపోయిందిట. మహాసింహం చిన్న జింకపిల్లని పట్టుకున్నట్టుగా స్వామివారి వాడిని పట్టుకున్నాడు. ఇద్దరికి మధ్యలో ఘోర యుద్ధం జరిగింది. వీడు పగలు చావడు, రాత్రి చావడు, అది సరిగ్గా సంధ్యా సమయం, రాత్రి కాదు పగలు కాదు. గది బయట చావడు, గది లోపల చావడు, అందుకని గడప దగ్గరకు వచ్చాడు స్వామివారు. ఆయుధాల వల్ల చావడు కదా, అందుకని గోళ్లతో చేల్చాలనుకున్నాడు. నేల మీద చావడు, ఆకాశంలో చావడు, నీళ్లలో చావడు, ఇంకెక్కడ చేస్తాడు సచ్చే చావది. అందుకని వాడి తొడల మీద కూర్చోబెట్టుకున్నాడు. ఈ తొడ ఆకాశము కాదు, నేల కాదు, ఎక్కడా కాదు, అందుకని తొడల మీద కూర్చోబెట్టుకుని గడప మీద కూర్చొని గది లోపల బయట కాకుండా ఆయుధాలతో చావని వాడిని గోళ్లతో చీల్చి పారేశాడు. ఆయన ఒకసారి పొట్ట చీల్చేస్తున్నప్పుడు కొడవళ్లలా ఉన్నాయట, గుండెకాయ చీలుస్తున్నప్పుడు రంపాల్లో ఉన్నాయట, అవి అప్పుడప్పుడు ముక్కులు పీకేస్తూ ఉంటే గొడ్డళ్లలా కనపడుతున్నాయట. ఇలా రకరకాలుగా గోళ్ళు కనపడుతున్నాయి. ఈ గోళ్ళు ఎర్రని రక్తంతో తడిసిపోయాయి. ప్రేగులు అందులో చాలా మెల్లిగా వేడికి లాగేస్తూ ఉంటే ఏదో అరటి దూట చీలుస్తూ ఉంటే అందులో నార బయటకు వచ్చినట్టుగా కనిపిస్తుంది అన్నమాట. వాడు చివరికి లోబడి క్షణకాలంలో మరణించాడు. ఆ నెత్తురంతా ముఖం జల్లేసుకున్నట్టయిన ఈ జూలంతా ఎర్రబడిపోయింది, కళ్ళన్నీ ఎర్రబడిపోయాయి, చింతనిప్పుల్లో ఉన్నాయి, ముఖం ప్రళయకాల సూర్యబింబంలో ఉన్నది. ఆ సమయంలో ఆయనకి కోపం తగ్గడంలా వీడు గుండెగా చీల్చి మళ్ళీ కింద పారేసి హుమ్ అని ఒక అరుపరిచి ముందుకొచ్చి అక్కడ ఉన్న రాక్షస సైన్యాన్ని కొంతమందిని చంపి పారేశాడు. మళ్ళీ వచ్చాడు, మళ్ళీ గడప మీద కూర్చున్నాడు, మళ్ళీ వాడిని కాలుతో తొక్కు తొక్కాడు, మళ్ళీ ముందుకు వస్తాడు, మళ్ళీ కొందరు రాక్షసులు చంపుతాడు, కొందరిని నోట్లో వేసుకుని బఠానీలు నవ్విలినట్టు నవ్విలేశాడు, కొందరిని ఇలా విరిచి తేగ విరిచినట్టుగా విరిచి నోట్లో వేసుకుని చంపివేశాడు, మరికొంతమందిని తొక్కల చీల్చేశాడు. బత్తాకాయలు కూడా మనం అలా తొక్కలు తీల్చలేము, గోళ్లతోటి మన గోళ్ళ నిప్పులు వచ్చేస్తాయి. ఆయన అటువంటిది వాళ్ళని చీల్చి మళ్ళీ కొందరు వేసుకుంటాడు, కొందరు కొడతాడు, హుమ్మను అరుస్తాడు. ఆ మొత్తం సభ అంతా కలదిరిగాడు. ఆ అరుపులు ఆ ఉక్రోషాలు తట్టుకోలేకపోయారట. అప్పుడే ఆయన వెంట ప్రహ్లాదుడు ఇక్కడ దాకా వచ్చాడని, అందువల్ల సింహాచలం వచ్చిందని స్థలపురాణాలు చెబుతున్నాయి. ఆయన కోపంతో వెళ్ళిపోతున్నాడు, ఆగడం లేదు ఎక్కడికైనా. ఈ ప్రహ్లాదుడు వెంటబడి స్వామి స్వామి అంటూ ఉంటే హుమ్ అంటూ వెళ్ళిపోతున్నాడు. లక్ష్మి, బ్రహ్మదేవుడు, శివుడు, దేవతలు అందరూ వెంటబడ్డారు. ఆయన అరుస్తూనే వచ్చాడు. అప్పుడు బ్రహ్మ వచ్చాడు, తండ్రి ఇంకా ప్రళయకాలం రాలేదు, అప్పుడే నువ్వు అరిస్తే ఎలాగా, ఈ అరుపులకి ప్రపంచమంతా హడిలిపోతున్నది, లోకాలు కదిలిపోతున్నాయి, నువ్వు పెద్ద పెద్ద అడుగులు వేస్తూ ఉంటే భూమి దద్దరిల్లిపోయి భూకంపం వచ్చి సముద్రములు భూమి మీద పడి భూమి అంతా ముంచెత్తేస్తోంది, ప్రజలు నాశనం అయిపోతారు. తండ్రి దుష్ట శిక్షణ చేసావు, చల్లబడు అంటే హుమ్ అని గెంటేసేట బ్రహ్మని. బ్రహ్మగారిని కూడా తండ్రిని చల్లబరచలేకపోయాడు. పితృదేవతలు వచ్చారు. పితృదేవతలు వచ్చి మా పిండం కూడా తినేసేటండి వాడు. పితృదేవతలకు పిండం పెడతాం కదా, పిండం కూడా వీడు తినేసేవట. వీడి మొహం మండ. అందువల్ల పిండములు కూడా తిని శ్రాద్ధములు కూడా పూజించి మమ్మల్ని ఏడిపించిన వాడికి ఇప్పుడు పిండం పెట్టే స్థితి తీసుకొచ్చావు, గండం గడిచి పిండం బయటపడింది, రక్షించు అన్నారు. ఇంతలో కింపురుషులు వచ్చారు. పురుషోత్తమ, కింపురుషులు అంటే అల్పులు అని అర్థం. అటువంటి అల్పులం, నిన్ను స్తుతించలేం కానీ నీ రూపాన్ని చూచి వణికిపోతున్నాం, కోపం తగ్గించుకో అన్నారు. ఇంతలో పాములు వచ్చాయి, సర్పాలు వచ్చి రత్నములను మత్ కాంతారత్నములను పుచ్చుకున్న రక్కసుని బురిన్ యత్నమున వచ్చి వైచితి రత్నములు పత్నులు రత్నములు కలిగి బ్రతికి తిమీశ ఈ దుర్మార్గుడు మా నెత్తి మీద మణులుంటే ఆ రత్నాలు పీకి పట్టుకుపోయాడు. మా ఆడవాళ్ళని ఎత్తుపోయాడు, భార్యల్ని కాంతారత్నాలను కూడా ఎత్తుకుపోయాడు. అటువంటి వాడిని చీల్చి చండాడు. నువ్వు వాడిని చంపబట్టి తిరిగి మా భార్యలు దొరికారు, మా రత్నాలు తిరిగి వచ్చాయి, మా వస్తువులు మాకిచ్చిన నీకు నమస్కరిస్తున్నాం. కోపాన్ని ఉపసంహరించుకో అన్నా వినిపించుకోవట్లేదు ఆయన. దుర్నయ్యుని దైత్య పొరిగొని వర్ణాచారములు నిలిపితివి అని మహానుభావులైన ప్రజాపతులు మళ్ళీ వర్ణాశ్రమ ధర్మం నిలబెట్టావు, రాక్షసుని చంపావు, ప్రసన్నుడవుక అన్నా ఆయన ఖుమ్ అంటూనే ఉన్నాడు. ఒకళ్ళు కాదు, అందరూ అరుస్తూనే ఉన్నారు. చివరికి వాళ్ళందరూ హడిలిపోయి ఎంత ప్రయత్నించి నేను కోపం తగ్గలేదు, ఇంకా మీద పడిపోతున్నాడు మా ఇద్దరు గొడవ అని లక్ష్మీదేవిని పిలిచారు. ఎంతవాడైనా భార్య దగ్గరికి వచ్చరికి డామని తగ్గిపోక తప్పదట. బయట కలెక్టర్ అవి, ఇంట్లో నా దగ్గర గులాం అనవలసిందే అంటారట. నేనల్లా, వ్యాసుడు అన్నాడు. ఎప్పుడైనా అంతే కదా, బయట ఎన్ని కబుర్లు చెప్పిన ఇంటికి రాగానే ఏమాయ్ అందా. కాస్త పక్కన పద్మాకర్ గారు ఉన్నారే, కొంచెం ఆయన వెళ్ళాక తిట్టవే నీకు పుణ్యం ఉంటుంది అన్నవాళ్ళని కూడా చూశాను. ఏడు చెవులే, ఆయన తెలియదు నీ సంగతి నా సంగతి ఏమిటి అంది ఆవిడ. ఎవరున్నా ఏమిటి, ఎప్పుడు ఒకటే, అందరూ ఉన్నప్పుడు ఒక రకంగా లేనప్పుడు ఒక రకంగా. నక్కో చోట గౌరీ కళ్యాణం ఒక చోట ఓళ పెడుతున్నారు సాబితుంది, నక్కెప్పుడు ఓళే పెడుతుంది, గౌరీ కళ్యాణం చేయించదు. తిక్కున్న వాళ్ళు ఎవరున్నా తిడుతూనే ఉంటారు. పైగా ఒక ఆవిడ ఏమందో తెలుసా, గురువుగారు పాద పూజకి రాకపోతే ఏమనుకుంటున్నారు జాగ్రత్త అని బెదిరించింది నాకు. నేను కొంచెం అడిగిపోయాను, ఎందుకంటే ఇంకా ఆ ఉపన్యాసం అయ్యి ఆ అపార్ట్మెంట్లు దాటి వెళ్ళాలి, ఈవిడ జాగ్రత్త అంది. ఆవిడ కొంచెం దిగ్గజ లక్ష్మి. సరే వెళ్ళా. వెళ్ళిన తర్వాత ఏమిటి అలా వస్తావు, గురువుగారు వచ్చారు దండయ్యాలో తెలీదా అంది. అని ఓడిగిపోతున్నాడు ఆయన. ఏమే గురువుగారు రేపు పొద్దున ఉపన్యాసం నా పేరు చెప్పేస్తాడేమో అని అంటే, చెబితే చెప్పాడు, ఏంటంటే గురువుగారు అలా ఓడిగిపోతాడు, అది కూడా ఘనతే కదండి, మీకు తెలియదు ఏంటండి అయినాను, ఆ మాత్రం మీ ఇంట్లో మాత్రం మీ ఆవిడ దగ్గర మీరు భయపడరా అంది. పైగా మా ఇద్దరు గొడవ, నా ఇంట్లో ఆవిడ ఎప్పుడు వచ్చిందో చూసిందో తెలియదు, ఏంటి గొడవలనుకుంటారు. కానీ పరమ భక్తురాలు వచ్చింది చెప్పినట్టే అమాయిక భక్తి, అంత భక్తురాలు నేను ఎక్కడ చూడలేదు. నిజంగా ఆవిడ చివరిని వెండి కంచం ఇచ్చింది, భర్తగారు మొండి కంచం, ఆవిడ వెండి కంచమే ఇచ్చింది. కానీ ఆ కాసేపు అలా కోపగిస్తారు, అదొక అందం, అదొక మూఢభక్తి, చాలా గొప్ప ఆవిడ, ఆవిడకి తొందరగా ముక్తి వచ్చేస్తుంది. కాబట్టి ఎంతవాడైనా భార్యామణి దగ్గర కొంత చల్లబడతాడు అని పెద్దలు చెప్పారు అని లక్ష్మీదేవిని పిలిచి, అమ్మ లక్ష్మీదేవి, ఆయన పేరే లక్ష్మీ నివాసుడు శ్రీనివాసుడు, వెళ్ళి ఆయన్ని కొంచెం చల్లబరిచి మాకు అప్పగించమనగానే లక్ష్మీదేవి ఆయన దగ్గరకు వచ్చి యగాదిగా చూసి అమ్మ బావో అని వెనక్కి వచ్చేసింది. ప్రళయార్క బింబంబు పగిదినున్నదిగాని నిమ్మోము పూర్ణేందు నిభము కాదు. ఆయన ముఖం పూర్ణ చంద్రబింబంలో ఉండేది పూర్వం. ఆయన ముఖం చూస్తే చంద్రబింబంలా నవ్వుతో వెన్నెలతో ఎంతో అందంగా ఉండేది. ఇప్పుడు ప్రళయకాల సూర్య భగవానుడిలో వెలిగిపోతున్నాడు, భగ భగ మండిపోతున్నాడు. ఆయన చేతి గోళ్ళు ఎర్రగా అందంగా ఉండేవి, వాటితో అప్పుడప్పుడు ఇలా గోకేవాడు. ఇప్పుడు అవేం గోళ్ళు భయంకరంగా ఉన్నాయి, పేగులు వెళ్లాడుతున్నాయి వాటికి. ఆ జూలుతో ఉంటే ఆయన చూస్తే అడిలిపోతున్నాను, జూలంతా నెత్తురుతో ఉంది. అమ్మో వెన్న రూపు కాదు, కన్నరూపును కాదు, నేను ఆయన ఇలా ఉంటాడని వినలేదు చూడలేదు, దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తోంది. ఆయన మళ్ళీ చల్లబడ్డాక అసలు రూపం ధరించాక అప్పుడు దగ్గరికి వెళ్తాను, అప్పటిదాకా నేను వెళ్ళను, మీ పాటలు మీరు పడండి అంది. అంటే కట్టుకున్న భార్య లక్ష్మి కూడా వెళ్ళలేదన్నమాట. తిక్కొస్తే నువ్వు లేదు నేను లేదు పో అంటట భర్త, తిక్క రానంత వరకు. అందుకని ఇప్పుడు ప్రస్తుతం స్వామివారు కూడా క్రోధావేశాలతో ఉన్నాడనగానే దేవతలంతా ఏం చేయాలో తెలియక కొంచెం కాసేపు మల్లగుల్లాలు పడ్డారు. అప్పుడు బ్రహ్మ శివుడు వచ్చి, నాయన ప్రహ్లాద ఈ రూపం ఎందుకు ఎత్తాడైనా, నిన్ను రక్షించడానికి, మీ తండ్రిని చంపడానికి, కాబట్టి ఇదంతా నీ వల్ల వచ్చిన గొడవ. తేండ్రమగు కోపమున్న మీ తండ్రి నిమిత్తంబు చక్రి దారుణ భంగిల్ వేండ్రము విడువడు మెల్లన తండ్రి శీతలము చేసి దయచేయగదే. మీ నాన్నని చంపాలనే కోపంతో, మీ నాన్న నిన్ను హింసించాడనే ఆగ్రహంతో, భయంకరాకారంతో ఉన్నాడు ఈ శ్రీహరి. ఈ నరసింహ రూపం అంతకంతకీ ఉగ్రత్వం పొందుతోంది, శాంతం పొందడం లేదు. ఎంత బతిమాలినా ఎవరు స్తోత్రం చేసినా వినడం లేదు ఆయన. ఇక ఆయన దగ్గరికి వెళ్ళే శక్తి మాకు లేదు, ఒక్క నువ్వే ఆ పని చెయ్యాలి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి చల్లబరచమనగానే అప్పుడు ప్రహ్లాదుడు ఇదిగో ఈ సింహాచలం దగ్గర అన్నమాట ఈ గొడవ అంతా జరిగింది. ఎక్కడి నుంచో ఇక్కడ దాకా పరిగెత్తుకొచ్చారుగా, ఇక్కడికి వచ్చాక కూడా ఆయన కోపం చల్లారకపోతే ప్రహ్లాదుడు కాళ్ళ మీద పడ్డాడు. ప్రహ్లాద వరద గోవింద అన్నాడు. అసలు ప్రహ్లాద వరద అనడంతో ఆయన చల్లబడిపోతాడు అనుకోండి. ఇంకొక గొప్ప విషయం చెప్పనా, ఇంతమంది ఆయన దగ్గరికి వెళ్ళడానికి హడిలిపోతుంటే ప్రహ్లాదుడు డోంట్ కేర్ అన్నట్టు ఆయన. అసలు ఎవడన్నా అనగలడు అలాగా? అది ఇంగ్లీష్లో అనలేదు, కాకపోతే అందమైన పద్యంలో అన్నాడు, తండ్రి నాకేం భయం లేదు. కర్రధముష్ట్రా భృకుటీ సటానఖయు ఉగ్రధ్వానమును రక్త కేసరయున్ దీర్ఘతరాంత్రమాలికయు భాస్వన్నేత్రయున్నైన నీ నరసింహాకృతి చూచినే వెరవ పూర్ణ క్రోర దుర్వార దుర్భర సంసార దవాగ్ని కిల్వెరతు నీ పాదాశ్రయుంజేయవే. నీ నరసింహాకారం నిజంగా చాలా భయంకరంగా ఉన్నది. అది ఎలా ఉంది, పెద్ద పెద్ద కోరలు వంకరగా పొదురుగా ఉన్న కోరలు ఉన్నాయి. ఆ కోరలకి మాంసం అతుక్కుపోయింది, ఎర్రని నెత్తురుంది, దాంతోపాటు ఈ జూలు ముఖమంతా ఉన్నది, జూలు కూడా నెత్తుడితో తెరిచి భయంకరంగా ఉంది. కళ్ళు భీకరాకారంతో ఉన్నాయి, అగ్నిగోళాల్లో ఉన్నాయి. జూలు గోళ్ళు మాంసము ఈ కోరలు ఇటువంటి వాటితో పైగా మధ్య మధ్యలో అరుపులు, ఒకటి భయంకరమైన అరుపులు సింహగర్జనలు చేస్తున్నావు. ఈ సింహగర్జనలతో నీ నరసింహాకారం వికృతంగా ఉంది. ఈ గోళ్ళకి పేగులు వేళ్లాడుతున్నాయి, అందుకని దీర్ఘతర ఆంత్రమాలిక టేకగా ఇలా పేగులు తీసి ఆ ఆంత్రములతో ఒక మాల చేసుకున్నాడు. అవి గోళ్ళకి వేళ్లాడుతున్నాయి, పువ్వుల దండల్లో ఉన్నాయన్నమాట. అది కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. ఇది నిజంగా భయంకరమే. అయినా నీ నరసింహాకృతి చూచి నే వెరవ, ఈ నరసింహాకారాన్ని చూచి నేను భయపడనన్నాడు ఆయన. దేనికి భయపడతాను, పూర్తిగా క్రూరత్వంతో బయటపడడానికి వీలు కాని భయంకరమైన ఎవ్వడూ అందులోంచి బయటికి తీసుకురాలేని సంసారం అంటే నాకు భయం. ఈ సంసారం దావాగ్ని, ఈ అగ్ని చల్లారదు. దిక్కుమాలిని పెళ్లి చేసుకోవడం, అందులో పడడం, రోజు ఇంట్లో పెడిపెళ్ళడం, మొగుడు ఒకళ్ళొకళ్ళు చూసుకోవడం, ఆనందం కలిగినప్పుడు నీతో నే లోకము నీతో నే స్వర్గము అంటారు. అండి పెళ్ళైన కొత్తలు అలాగే అంటారు. మనకి మహానుభావుడు పింగళి నాగేంద్రరావు గారు పెళ్లినాటి ప్రమాణాలు పాట రాశాడండి. పెళ్ళైన కొత్తలో ఆఫీస్కి వెళ్ళేట ఆయన, ఎంత అందమైన పాట ఆ రోజులో. కన్నులు తెరచినా కన్నులు మూసినా ఆఫీసులో ఫైళ్ళు తెరచిన మరల మూసిన ఓ సఖీ నీ తలపే నీపై వల్లపే. ఎంత గొప్ప ఊహ. అలా కొంతకాలం కొత్తలో అలా ఉంటుంది. ఆ తర్వాత ఇంకెక్కడ నుంచి మొదలవుతుంది, తోసుంట తోసుంట అని ఇంకెక్కడ నుంచి తలపోలేదు వలపోలేదు. ఏ రోజు డి అంటే డి కొట్టుకోవడం, పిల్లల్ని కనడం, వాళ్ళని పోషించడం, ఈ విధంగా ఈ సంసారంలో ప్రవేశించాక ఒక్కనాడు సుఖం ఉన్నదా, దివ్య కీర్తి ఉన్నదా, ఆనందం ఉన్నదా? ఈ భయంకరమైన సంసారం అంటే భయం. సంసారం నుంచి విముక్తుణ్ణి చేసి నీ పాదపద్మములను ఆశ్రయించుకునేలా చేసి నిరంతరం హరిస్మరణ చేసి ముక్తిని పొందే మార్గం నాకు చూపించు, అది తప్ప నేనేం కోరనన్నాడే. ఒక్క దెబ్బ చలబడిపోయాడండి ఆయన, అంత కోపం తగ్గిపోయిందిట. రానాయన అని ప్రేమగా పిలిచి భయంకరమైన మృత్యువుని నాశనం చేసే చెయ్యది, ఆ చెయ్యి ప్రశస్త హస్తం, అభయ హస్తం, మృత్యువుని నాశనం చేసే హస్తం. ఆ హస్తం మస్తం మీద పెట్టాడు. వాడు ఎంత దృష్టవంతుడు ఆ ప్రహ్లాదుడు. మనవాళ్ళు పెడతారు నెత్తిమే చేతులు, పరమాత్ముడు తన చెయ్యి పెట్టాడు. కాలమును అదుపులో పెట్టే చెయ్యది, ఆ చెయ్యి పెట్టి క్షణంలో అత్యంత కోమల రూపంలోకి మారిపోయి, తండ్రి ఏం కావాలో కోరుకో, నీ భక్తికి మెచ్చానన్నాడు. అదిగో మళ్ళీ నన్ను మోసం చేస్తున్నావు అన్నాడు ప్రహ్లాదుడు. నాకు కామంబు లేదు, నాకు కోరిక లేదు, నీకుం ప్రయోజనంబు లేదు. నాకు వరాలు ఇవ్వడం వల్ల నీకే ప్రయోజనం లేదు, నీకే లాభం? నాకు వరం ఇస్తే నాకు కోరిక లేదు, నువ్వు కోరుకోమన్నావు కాబట్టి కోరుకుంటున్నాను. ఎప్పుడూ నిన్ను మర్చిపోకూడదు, నేను నిత్యం నీ స్మరణ చెయ్యాలి. రెండు గంటలు పద్మాకర్ గారు ఉపన్యాసం చెప్పాడు కదా, అది విన్నారు కదా, ఆ కూర్చున్న భక్తులు మాత్రం అనుగ్రహించు, విన్నవాళ్ళని అనుగ్రహించు అని మిమ్మల్ని అనుగ్రహించమని కోరాడు ఆయన. అనగా సందేహం లేకుండా నీకు నిరంతర హరిభక్తి ఉంటుంది, పాతాళంలో కొంతకాలం వివాహం చేసుకుని రాక్షసుని పరిపాలించు, చిరంజీవిగా కలియుగాంతం వరకు అక్కడుండు, నేను నిన్ను రక్షిస్తాను, ఈ యుగాంతం అయ్యాక శాశ్వతంగా వైకుంఠంలో ఉండు. ఇంకేమన్నా కోరుకుంటే ఇంకేం వద్దు, కానీ మా నాన్న ఎంత దుర్మార్గుడైనా నా తండ్రి, వాడి వల్లే కదా నీకు నేను కనపడ్డాను, నీ స్మరణ చేశానంటే ఆ తండ్రి నాకు జన్మ ఇవ్వబట్టి, మా నాన్న పాపాత్ముడైనా ఆయనకి ముక్తి ఇవ్వాలగా, ఒరే నా చెయ్యి తగలగానే వాడు ఎప్పుడో పాపాత్ముల నుంచి విముక్తుడైపోయాడు, పాప విముక్తుడయ్యాడు, నా స్పర్శ వల్ల నాలో వాడి ప్రాణం కలిసిపోవటం వల్ల అతని యొక్క వంశస్థులు 3 ఏళ్ళు 21 తరాల వాళ్ళతో కలిసి శాశ్వతంగా వాడు వైకుంఠంలో ఉంటాడు. ఇంకా నీ వంశం వాళ్ళని చంపరం, ప్రహ్లాద నీ వంశంలో ఎవరు పుట్టినా చంపరం అని వరం ఇచ్చాడు. అందుకనే ప్రహ్లాదుడు కొడుకుని విరోచనుడిని చంపలేదు, ఆ విరోచనుడి కొడుకు బలి చక్రవర్తిని అందుకే చంపలేదు, బలి కొడుకు బాణాసురుడిని చంపలేదు. ఇది కారణం అన్నమాట, ఇది వంశస్థుల్ని నేను చంపను. అక్కడ టెక్నిక్, నేను చంపనంటే శివుడి చేత చంపిస్తారు కావాలండి, నేను మాత్రం చంపను అని వరం ఇచ్చి ప్రహ్లాదుడికి కిరీటం నెత్తి మీద పెట్టి పాతాళానికి పంపేసి ఆ తర్వాత ఇప్పుడు తిరిగాడు బ్రహ్మగారికి వేసి. ఏమై బ్రహ్మ ఇలా రా అన్నట్ట, ఈయనక చల్లబడ్డాడు కదా అందుకని నాన్నగారు అని వచ్చాట. నాయన ఎవడు పడితే వాడు తపస్సు చేయగానే ఇలాంటి వరాలు ఇచ్చేయడమేనేంటి, ఇంకెప్పుడు ఇవ్వకు, మన్నించి దేవశత్రులకు ఎన్నటువంటి వరములీయుకుము, పాపోత్పన్నులకు వరములొసగుట, పన్నగములకు అమృతమిడుట పంకజ గర్భ, నన్ను మన్నించి ఇంకెప్పుడు రాక్షసులకు ఇలాంటి వరాలు ఇవ్వకు, ఇన్ని వరాలు ఇస్తే తల ప్రాణం తోక్కొస్తుంది మాకు కూడా వాళ్ళని చంపడానికి. ఈ దుర్మార్గులకి వరాలు ఇవ్వడం ప్రమాదం, పాములకి అమృతం పొయ్యడం ఎటువంటిదో, పాపాత్ములకు వరాలు ఇవ్వడం అటువంటిది, జాగ్రత్త సుమా. అనగా నేనేం చేయనండి, తపస్సు చేస్తే వరాలు ఇవ్వాలి కదా, జాగ్రత్త పడతానండి అన్నాడు. అప్పుడు ఈలోపు ప్రహ్లాదుడు ఈ కొండ మీద, నిన్నే చెప్పాగా మీకు నీ వరాహ రూపం నరసింహ రూపం రెండూ చూడాలనుకున్నాను, చూపించంటే చూపించాడు, ఈ రూపంతో స్వయంభూ రూపంతో ఇక్కడ కలియుగ అంత వరకు కొలువై ఉండమని కోరితే ఆయన తనంత తాను విగ్రహం అయ్యాడు. ఆ విగ్రహాన్ని మీరు చూస్తున్నారన్నమాట సింహాద్రిలో, సింహాచలం మీ దగ్గర ఉంది అంటే వైకుంఠం అక్కడ ఉన్నట్టే, అది ద్వయరూపాలు రెండు ఒకటే. అందుకే సింహాచలం మహాపుణ్యక్షేత్రం, పాతకాలంలో ఎంత మంచి పాట అంటే, సింహాచలము మహాపుణ్యక్షేత్రము శ్రీవరాహ నరసింహుల దివ్యధామము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణింపగా, ప్రహ్లాదుడు వేడగా శ్రీహరి కరుణింపగా, ద్వయరూపాలొకటిగా ద్వయరూపాలొకటిగా యుగ యుగాల గురుతుగా, ఆశ్రితులను కావగా వెలసిన హరి నిలయము, సింహాచలము మహాపుణ్యక్షేత్రము. అంత అందంగా రాసేవారండి ఆ రోజుల్లో. ఆ క్షేత్రానికి దగ్గర ఉన్న వీరందరూ అదృష్టవంతులు, మీ పాపాలన్నీ ఎండగట్టింది కనుక ఇది ఎండాడనమాట. ఇక్కడే ఉంటూ ఆ పరమాత్మని చరిత్ర విన్న మీ అందరికీ అనేక శుభములు కలుగుగాక. ఈసారి ఈ కార్యక్రమాన్ని సీతామణి గారును సత్యనారాయణ గారైన గారి పేరు ఆ దంపతుల యొక్క అనుగ్రహంతో మొదలుపెట్టాం. అప్పుడు వెంటనే శ్రీనివాసరాజు గారిని, మన మార్గదర్శిరాజు గారు అసలు పేరు శ్రీనివాసరాజుగా, ఆయన ఆయన భార్యామణి పరమభక్తులు, ఆవిడ చాలాసార్లు యాత్రకు వచ్చారు కాకపోతే దూరంగా ఉంటారు కాబట్టి ఎవడో 2-3 సార్లు చూస్తే కానీ గుర్తుపట్టలేము, సింపుల్గా ఉంటారు ఆవిడ. ఇక్కడైతేనే బాగుంటుంది, ఇక్కడ మంచి హాల్ ఉంది అన్నారు. నిజంగా ఈ హాలు చూశాక ముచ్చటేసిందనమాట. దీన్ని ఈ కాసేపు మీరు నిజంగా సింహాచలం ఆలయంగానే మార్చేశారు. భగవంతుడు మిమ్మల్ని కటాక్షించుగాక, అనేక శుభములు కలుగుగాక. మళ్ళీ ఎప్పుడో భగవంతుడి అనుగ్రహంతో కలుసుకుందాం. సరేనండి. రోజులాగే వీళ్ళందరినీ క్రమశిక్షణతో ముందు స్త్రీలను పంపించాక అప్పుడు చేద్దరు కానివ్వండి. అప్పుడే
కూడా